జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు, శ్రీమత్ ఉపనిషత్ సిద్ధాంత ఆచార్యపీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 తిదండి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారు మన యందు అనుగ్రహంతో శ్రీకృష్ణార్జున సంవాదం అనే ఒక అత్యద్భుతమైనటువంటి గ్రంథాన్ని భగవద్గీతకి సరళమైనటువంటి వ్యాఖ్యానంగా, అందులో సంభాషణ ప్రశ్నోత్తర రూపకంగా సాగుతున్నటువంటి గ్రంథాన్ని అనుగ్రహించారు. దానిలో అనేక విషయాలని చర్చించారు. సవివరణంగా అన్ని శ్లోకాలకి, అన్ని పదాలకి స్వామివారు ఎంతో చక్కటి వివరణాత్మకమైనటువంటి భావాన్ని అందించారు. రోజు పఠన పాఠనాలు సాగుతూ ఉన్నాయి. ఈవేళ 57వ భాగం, అంటే నిన్నటి ప్రశ్నకి సమాధానంగా కొనసాగింపు. కాశ్యపాన్ వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి రోజున భగవద్గీత 2వ అధ్యాయం 47వ శ్లోకం కర్మణ్యేవాధికారస్తే అనే దానికి వ్యాఖ్యానం ప్రారంభమైంది. దానిలో 872వ ప్రశ్నగా, స్వామి, అనేక కర్మల్లో కొన్ని కర్మలు చేయడం, కొన్ని కర్మలు మానడం అనే దాన్ని విన్నాను, కానీ ఒకే కర్మలో ఇంత మాత్రమే చేయడం అంటే కర్మ పూర్తిగా కాదు కదా స్వామి అని అడిగినటువంటి శిష్యుని ప్రశ్నకు సమాధానం కొనసాగింపు. అడియేన్ దాసోహం రానాయన, నిన్న చెప్పినటువంటి ప్రశ్నకి ఏమైనా సమాధానం అందిందా? అదే స్వామి, కొంచెం సందేహంగా ఉంది. మరి సరిగ్గా అర్థం చేసుకో, ఇంత మాత్రం కర్మ అనడంలో కర్మని కొంత చేసి విడిచిపెట్టేయి అని అర్థం ఇక్కడ కాదు, అది ఉద్దేశ్యం కాదు. మరి ఎలా స్వామి? ఇప్పుడు ఏదైనా ఒక కర్మ దాని ఫలం లభించేంతవరకు వ్యాపించి ఉంటుంది కదా. ఇక్కడ భగవానుడు విచిత్రంగా కర్మని, కర్మఫలాన్ని విడదీసి చూడమంటున్నాడు. కర్మ వరకే నీకు అధికారం, కానీ దాని ఫలం వరకు కాదంటున్నాడు. అదే స్వామి, దాసునికి ఆశ్చర్యంగా ఉంది ఈ విభజన. అధికారం అంటే స్వామి, అసలు ఇది వరకు చెప్పుకున్నట్లు గుర్తు నాకు, ఇది దీని సమాధానం అయినా చెప్తాను. అధికారము అంటే ఎలిజిబిలిటీ, ఒక యోగ్యత అంతేగాని అథారిటీ మాత్రం కాదు. అడియన్ అడియన్, మరి కర్మ చేసే వరకు నాకు యోగ్యత ఉంది కానీ ఫలం సంపాదనలో లేదు అని అర్థమా స్వామి? ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. చెప్తా విను. నువ్వు ఆ కర్మని చేసినా చేయకపోయినా ఆ కర్మఫలాన్ని నీకు ఇవ్వగలిగిన ఒక సర్వశక్తిమంతుడు ఉంటే. అడియన్ అడియన్, ఇప్పుడు స్వామి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళడం ఒక కర్మ కదా, ఉద్యోగం రావడం ఫలము దానికి. ఇంటర్వ్యూకి వెళ్ళి బాగా చేశాను కనుక ఉద్యోగం నాకు వస్తుంది. ఇది సామాన్య పరిస్థితి, కర్మకి ఫలానికి ఉన్నటువంటి సంబంధం. మరి ఇక్కడ ఇది లేకుండా అది లేదు, అది ఉండాలంటే ఇది ఉండి తీరాలి కదా. ఇది కర్మకి ఫలానికి మధ్య ఉన్నటువంటి సంబంధం అని దాసుని మనస్సులో అనేటువంటి భావన. మరి నేను చెప్తాను విను. ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళకపోయినా కంపెనీ చైర్మన్కి ఉద్యోగం ఇవ్వకూడదా? అప్పుడు కర్మ ఫలం వేరు పడతాయా లేదా? నిజమే స్వామి, పడ్డాయి పడ్డాయి. అడియాను, మరి ఏ ఫలానికైనా ఇలాగనే ఆలోచించుకోవచ్చా స్వామి? ఇప్పుడు చూడు, భగవంతుడేమో సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు అని వేదం ఘోషిస్తోంది. కర్మలన్నీ అచేతనాలు, నిజానికి అవి ఫలాన్ని ఇవ్వలేవు కదా. ఆ కర్మని నెపంగా పెట్టుకొని ఫలాన్ని ఇచ్చేవాడు ఎవరు? భగవంతుడే కదా. ఆయన సంకల్పించినప్పుడు అడ్డుకునేవారు ఎవ్వరూ ఉండరు. అప్పుడు నీవు ఒక కర్మ చేసినా చేయకపోయినా ఫలాన్ని నీకు ఆయన ఇవ్వచ్చు. నువ్వు ఒక కర్మని చేసినా నీకు దాని ఫలం రాకుండా ఆయన చూడగలడు కూడా. అడియేన్, నిజమే స్వామి, కర్మఫలం మీద నాకు అధికారం లేదు, దానిని రప్పించుకోగలననే గ్యారంటీ నాకు లేదు, కర్మని మాత్రం చేయగలను. ఇప్పుడు నిజంగా అదైనా నువ్వు చేయగలవా? సరే, ఆలోచిద్దాం ఆ విషయం తర్వాత చూద్దాం. కానీ ఇంకో తమాషా చెప్తాను చూడు. ఇదే శ్లోకంలో మనకి కర్మణ్యేవాధికార అని ప్రారంభంలో కర్మయందు నీకు అధికారము కలదు అన్నారు. చివరిలో మాతే సంగోస్తు అకర్మణి, అంటే కర్మలు చేయకపోవడానికి నీకు అధికారం లేదు. ఇంత స్పష్టంగా కర్తలకి కర్తవి నీవు నువ్వు ఉన్నట్లుగానే చెప్తూ మధ్యలో పుసుక్కున ఆకర్మ బలహేతుర్భూ, కర్మలకి కర్తవి కావద్దు అని అంటున్నారే. అడిగినాడు నిజమే స్వామి, కర్మలు చేయకపోవడానికి నీకు అధికారం లేదు అన్నారు. ఇంత స్పష్టంగా కర్మలకి కర్తవి నీవు అని నువ్వు అన్నట్లుగానే చెప్తూ మధ్యలో పుసుక్కున ఆకర్మ బలహేతుర్భూ, కర్మలకి కర్తవి కావద్దు అంటున్నారు. ఇదే ఇంకోసారి నీకు వివరించి చెప్పాను. అడియేన్, ఇంకొక చిన్న సందేహం వస్తుంది ఇక్కడ దాసుడికి. ఇప్పుడు కర్తలకి కర్త కావద్దు అని ఎక్కడన్నారు? కర్మణాం ఫలం తస్య హేతు అని సామాన్యంగా ఒక షష్ఠీ తత్పురుష కదా ఇది, కర్మల యొక్క ఫలమునకు హేతువు అని దాని అర్థం వస్తుంది కదా స్వామి. అంటే చేసిన కర్మలకు ఫలమునకు కర్తవిగా అనుకొనవద్దు అనే అర్థం వస్తుంది అని దాసునికి అనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు మొదటి పాదంలో కర్మల యందు అధికారం ఉన్నది, ఫలమునందు లేదు అని చెప్పేసి మరలా మా కర్మ బలహేతుర్భూ అని కర్మఫలమందు నీకు అధికారం లేదు అని భగవంతుడు ఎందుకు చెప్పాలంటావు? అడిగాను, నిజమే కదా, మరి ఎలా స్వామి అది? చెప్తా విను. ఇక్కడ కర్మఫలహేతు అంటే కర్మము యొక్క ఫలమునకు హేతువు అని షష్ఠీ తత్పురుష సమాసం కాదు చెప్పుకోవలసింది. కర్మచ ఫలంచ కర్మఫలే తయోహో హేతు అని అంటూ దీన్ని జాగ్రత్తగా ద్వంద్వ సమాసం అంటారు. దాన్ని చెప్పుకుని అర్థం తెచ్చుకోవాలి. అంటే కర్మకి నీవు కర్తవు అని అనుకోవద్దు. ఓ కర్మకి నీవు కర్తవని అనుకోవద్దు. ఫలానికి నీవు కర్తవి అనుకోవద్దు అని రెండు విడివిడిగా చేసుకుని అర్థం చేసుకోవాలి. అడియను, బాగుంది. ఇప్పుడు ఇందాక మీరు కర్మని చేయగల కర్తని నేను అంటే తర్వాత ఆలోచిద్దాం అని దేవరవారు అన్నారు. కర్మకి హేతువు కావు, ఫలానికి హేతువు కావు అని రెండింటికి కర్తవి నీవు కావు అని చెప్పడమే మా కర్మ ఫలహేతుర్భూ అనే ప్రయోగానికి అర్థమని అనుకుందాం స్వామి. అప్పుడు మరి కర్మణ్యేవాధికారస్తే, కర్మయందు నీకు అధికారం ఉంది అన్న దానితో మళ్ళీ పొసుకుతుందంటారా ఈ అర్థమంతా? ఎందుకు పొసగదు? వేదంలో విధించబడిన కర్మలని చేయడానికి యోగ్యత ఉండనే ఉంది కదా. అంచేత కర్తృత్వం నీకు లేదు అనడం లేదు. నిజంగా కర్తృత్వం లేదు అని అంటే భోక్తృత్వం కూడా పోయి పుణ్యపాప కర్మలు, స్వర్గ నరకాలు, విధి నిషేధాలు వగైరాలన్నీ హొడక్కైపోతాయి కదా. మా కర్మ బలహేతుర్భూ అంటే కర్మల ఎందు కానీ వాని ఫలముల ఎందు కానీ నీ కర్తృత్వాన్ని, నీవు కర్తవి అనే విషయాన్ని అనుసంధానం చేయవద్దు అంటున్నారు. అడియన్ మళ్ళీ కన్ఫ్యూజన్గా ఉంది దాసుడికి. ఇంకొంచెం వివరించండి. కర్మలని చేయడాన్ని చేయకపోవడంగా తీసుకోమనలేదు. ఒక కర్మై మనం చేస్తున్నాము అంటే సత్వ రజస్తమో గుణములు పరమాత్మ మొదలైన చాలా కారణాలు ఉండనే ఉన్నాయి. వాటన్నింటినీ మరచి నేనే కర్తని అని భావించవద్దు అని దాని తాత్పర్యం. అడిగే ఇలా మీరు చెప్పడానికి ఏమైనా ప్రమాణం, ఒక ఆధారం ఏమైనా ఉంటుందా? ఎక్కడో దాకా ఎందుకు, ముందు ముందు శ్లోకాల్లో ఇక్కడే రాబోతుంది. నీ కర్తృత్వాన్ని గుణముల ఎందుకని సర్వేశ్వరుడైన ఆ పరమాత్మ ఎందుకని ఉంచు అంటూ భగవంతుడు చెప్పబోతాడు. అడిగేన్, అయితే కర్మలని చేయాలి, ఫలాన్ని అనుభవించాలి, కానీ కర్మలను చేసేది నేను కాదని ఫలాన్ని అనుభవించేది నేను కాదని అనుసంధానం చేసుకుంటూ ఉండాలా? ఇది ఎక్కడి భ్రాంతి అడిగేన్ స్వామి? చిన్న మార్పు చేసుకో, భ్రాంతి ఏమి ఉండదు నీకు. కర్మలు నా వలన జరుగుతున్నాయని కానీ ఫలం నా వలన వస్తుందని కానీ నువ్వు అనుకోవద్దు అని ఈ శ్లోకం తాత్పర్యం ఇంతే, ఇలాగా ఇది సరైంది అని గ్రహించు. అడిగాను అడిగాను పోని దేవరవారు చెప్పినట్టుగానే అనుకున్నప్పటికీ ప్రత్యక్షానికి విరుద్ధం కదా స్వామి. నేను చేస్తూ అలా చేయడం వలననే ఫలం రావడం దాసునికి తెలుస్తూ ఉంటే అబ్బే నేనేం చేయడం లేదు, నాకు ఆ బలం రాలేదు అని ఎలా అనుకుంటాం స్వామి? ఇలా అనుకోవడం ఒక మానసిక రోగి అనారోగ్యాన్ని సూచిస్తున్నట్టుగా ఉంది. అడిగేన్, అది కాక ఆకలి వేస్తోంది, అన్నం తింటే అది తీరిపోతుంది అని కదా మనం భోజనం చేస్తాం. అన్నం తినే కర్తవి నేను కానప్పుడు, అన్నం తినడం వలన ఆకలి తీరడం అనే ఫలం నాది కానప్పుడు, ఇక నేను ఆ అన్నం తినడం అనే కర్మలలో ఎందుకు ప్రవేశిస్తాను? కాబట్టి అందుకనే అంటున్నాను దాసుడు, ప్రత్యక్షానికి ఇది చాలా విరుద్ధంగా ఉంది కదా అని. ఓయ్ భలే చెప్తున్నావు అయి నువ్వు, ప్రత్యక్షం చేత అనుమానం చేత అందుకో సాధ్యం కాని విషయాలనే కదూ మనకి ఈ వేదం చెప్తూ ఉంటుంది. అంటే కొన్నేమో ప్రత్యక్షం వల్ల కావు, అనుమానం చేత కాదు, అలాంటి వాటిని చెప్తూ ఉంటుంది కదా వేదం. మరి ఆ వేదసారమే కదా మనకి ఈ భగవద్గీత. ప్రత్యక్షంలో నువ్వే కర్మలను చేస్తున్నట్లు కనిపించినా, ఫలం ఆ కర్మలని నువ్వు చేయడం వలన వస్తున్నట్లు నీకు తోచినా, అది నిజం కాదు అని చెప్తున్నాడు భగవానుడు. కర్మ చేయడానికి ఆ ఫలం లభించడానికి కూడా కర్తవి నీ ఒక్కడవే కాదు. ఆ విషయాన్ని అనుసంధానం చేసుకో, ఇది జాగ్రత్తగా గ్రహించావంటే తెలుస్తుంది. ముముక్షువులందరూ జాగ్రత్తగా ఇక్కడే అర్థం చేసుకునేది. ఆ ముముక్షువుల యొక్క తీరే మనకి ఈ శ్లోకంలో స్వామి అందించాడు. అడిగేను అడిగేన్, మరి నిత్యకర్మల మాట ఏమిటి? వాటికి ప్రత్యేక ఫలాలు లేవు కదా. అవి చేస్తున్నప్పుడు ముముక్షువుకి ఈ అనుసంధానం అవసరం లేదేమో కదా. ఎందుకంటే అడిగేన్, అవి ఆటోమేటిక్గా జరిగిపోతాయి కదా. చూడాయినా, ఇప్పుడు నిత్యకర్మలకి ఫలం లేదని ఎవరు చెప్పారు? ఉదాహరణకి నువ్వు స్నానం చేసావు, అదొక నిత్యకర్మ కదా, దానికి ఫలమేమిటి? సంధ్యావందనానికి యోగ్యత రావడం. మరి ఇప్పుడు సంధ్యావందనం ఒక నిత్యకర్మ, దానికి ఫలమేమిటి? భగవద్ ఆరాధన చేసుకోవడానికి యోగ్యత. అంతేకాదు, నిత్యకర్మలు చేయకపోతే అనర్థం కూడా వస్తుందని శాస్త్రం చెప్తోంది. అనర్థం రాకపోవడం అనే ఫలం కలుగుతుంది కదా నిత్యకర్మలు చేస్తూ ఉంటే. అంచేత నిత్యకర్మలకైనా నైమిత్తిక కర్మలకైనా కామ్యకర్మలకైనా వేటికైనా సరే కర్మ ఎందు దాని ఫలమందు కూడా కర్తృత్వాన్ని విడిచిపెట్టి నేను కర్తను కాను అని అనుసంధానం చేసుకుంటూ ముముక్షువు జీవనాన్ని గడపాలి. అర్జున నయోత్సే అని అన్నావు నువ్వు, యుద్ధం చేయను అని చేసి చూసావా? అలా కర్మ చేయను అని అనకూడదు, చేయాలి, కానీ కర్తృత్వానుసంధానం లేకుండా చేయి. అప్పుడు ఇంకా ఈ కర్మ నాది, ఈ ఫలం నాది అనే సంఘం కూడా శిథిలమైపోతుంది, ఆ భావనే మొత్తం తొలగిపోతుంది. అది సంఘమవుతుంది అంటే అర్థం. అదే తర్వాత శ్లోకంలో చూద్దాం అని అంటూ 887వ ప్రశ్నతో ఈనాటి ఈ భాగాన్ని స్వామివారు ముగించారు. రేపటి రోజున గ్రంథంలోని 31వ భాగాన్ని గ్రహిద్దాం. ఇంత చక్కగా ఈ మహత్తరమైనటువంటి శ్లోకానికి వ్యాఖ్యానాన్ని సులభంగా అందించినటువంటి స్వామివారి దివ్య శ్రీ చరణాలయందు అనేక దాసోహాలు సమర్పించుకుంటూ భగవద్గీత శ్రవణం చేస్తున్నటువంటి ప్రపన్నులందరికీ అనేకానేక మంగళాశాసనాలని స్వామివారు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ అడియన్ రామానుజదాస కులశేఖరరావు గారు హైదరాబాద్.